భారతీయ ఆధ్యాత్మిక ఆధార నియమాలు, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మాట్లాడుకునేటప్పుడు మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏ విద్యలాగైనా ఈ విద్యకి కూడా కొన్ని షరతులు ఉన్నాయి. ప్రాక్టికల్స్ కావాలి అంటే లాబొరేటరీ కావాలి, లాబొరేటరీలో ఉన్నటువంటి పనిముట్లు కరెక్ట్గా పనిచేయాలి, కరెంటు సప్లై ఉండాలి, వాటర్ సప్లై ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకుండా మేము లాబొరేటరీలోకి వెళ్ళి ప్రయోగం చేస్తామంటే కుదరదు. క్లాస్ కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి, నోట్బుక్ ఉండాలి, కాగితాలు ఉండాలి, పెన్ ఉండాలి, పనిముట్లు, కానీ ఇవన్నీ ఉన్నాయి కానీ చదువుకునే దృష్టికోణం లేదు. ప్రయోగశాలకు వెళ్ళే అన్నీ ఉన్నాయి కానీ ఏ ప్రయోగం చేయాలని లేదు మీకు. కానీ ప్రయోగశాల లేదు, ప్రయోగశాల లేదు కానీ మీకు ప్రయోగం చేయాలని ఉంది, చేయగలుగుతారు. సైంటిస్టులు అందరూ లాబొరేటరీ ఉంటేనే పెద్ద సైంటిస్టులుగా మారలేదు. వాళ్ళు వాళ్ళకు కావాల్సిన పనిముట్లు వాళ్ళు తయారు చేసుకున్నారు. జేసీ బోస్, మార్కొని, ఎడిసన్ వాళ్ళు కనిపెట్టినటువంటి పరికరాలు వాళ్ళు కనిపెట్టక ముందు ప్రపంచంలో లేవు. కనిపెట్టారు వాళ్ళు, కనిపెట్టాక అది వారికి 10 మందికి చెప్పారు, వాళ్ళు ఉపయోగించుకున్నారు. అలాగే యోగ విద్య కూడా శరీరము అనేటటువంటి పరికరాన్ని ఉపయోగించుకోవటం నేర్పుతుంది. ముందు ఆధారంగా మీరు అదే అర్థం చేసుకోండి, శరీరాన్ని ఉపయోగించుకోవటం ఎలా, అది యోగ విద్య యొక్క ఆధారమైన లక్షణం. కానీ శరీరము అంటే కేవలము ఈ స్థూల శరీరం అనే మనకి బురకెక్కుతుంది. స్థూల శరీరమే కాదు, కోరికల శరీరం ఉంటుంది, కామమయ శరీరం అంటాం, ఇంగ్లీష్లో యాస్ట్రల్ బాడీ అంటాం. ఇదే కాకుండా మనోమయ కోశం అంటాం మనం, మనస్సు. ఏ విద్య నేర్చుకుంటున్నప్పుడైనా మనోమయ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాం, అది మీరు అర్థం చేసుకోండి. మనస్సును ఉపయోగించుకుంటున్నాం మనం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మీరు ఉచ్చ స్థితులకు వెళ్ళాలన్నా, కింద స్థితులకి రావాలన్నా మనస్సే కారణం. ఆ మనస్సుని లొంగదీసి మనం చెప్పినట్టు వినేటట్టు చేయటం యోగ విద్య యొక్క మొదటి లక్షణం. ఇది లేకుండా మనసు మనం చెప్పినట్టు వినకపోతే ఎంత మీకు అవగాహన ఉన్నా పనికిరాదు. ప్రతి స్టూడెంట్కి తెలుసు చదువుకుంటే ఫస్ట్ క్లాస్ వస్తుందని. యాజ్ ఏ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తిగా చదువుకుంటే బాగా ప్రతి స్టూడెంట్ ఫస్ట్ క్లాస్లో గ్యారంటీగా పాస్ అవ్వచ్చు. ర్యాంక్స్ వస్తాయా లేవా అది గ్యారంటీ ఇవ్వలేం, కానీ ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. వాడు ఫెయిల్ అవ్వాల్సిన అవసరం ఏం లే, వాడు చదువుకోకపోవటం వల్ల ఫెయిల్ అవుతాడు తప్ప అనేక కారణాలు చెప్తాం, మార్కులు కరెక్ట్గా వేయలేదు, ఇది కరెక్ట్గా వేయలేదు అని, అవంతా తప్పు. ఇంకేదంటే నా 20 ఏళ్ళ టీచింగ్ ప్రొఫెషన్లో మేము ముందే చెప్తాం, వీడికి ఫస్ట్ క్లాస్ రావచ్చు, వీళ్ళకి సెకండ్ క్లాస్ రావచ్చు, వీళ్ళు థర్డ్ క్లాస్ వస్తుంది అని. అలాగే వస్తున్నాయి, ఒకటో ఇద్దరు కాస్త అటు ఇటు అవుతారు. మరి అడ్డదిడ్డంగా మార్కులు అందరూ వేస్తే మేము అలా చెప్పగలుగుతాం వీడు ఫస్ట్ క్లాస్ వస్తున్నది అని. చేత ఇది మనం తప్పించుకోవటానికి పేరెంట్స్ పిల్లలు ఇద్దరు మాకు రాడు తెలియని వాడే, వాడు మార్కులే లేదు, మంది మనం మోసం చేసుకోవటం. ఆధ్యాత్మిక విద్యలో కూడా ఇలాగే మోసం చేసుకుంటాం మనం. నేను చేద్దాం అనుకున్నాను, పరిస్థితులు అనుకూలించలేదు. కానీ యోగ విద్యకి పరిస్థితులకి సంబంధం లేదు అనేటటువంటిది మీరు బుర్రకి బాగా ఎక్కించుకోండి. ఏ స్థితిలో ఉన్నవాడైనా యోగ విద్య నేర్చుకోవచ్చు. కబీర్ దాస్ బతలల్లేవాడు, రవిదాస్ చెప్పులు కుట్టేవాడు, మీరాబాయి యువరాణి, త్యాగరాజు, సక్కుబాయి, ఈ కాలంలోనే ఉన్నటువంటి మన అవధూత చెవిటమ్మ, మాల అవధూత పిచ్చమ్మ, ఈ కాలంలోనే 80s వరకు బతికే ఉన్నారు మన వచ్చిన వాళ్ళు. కూరలు అమ్ముకునేది ఆవిడ, ఇంకా ఆవిడ మాలపల్లిలో పుట్టింది, చదువు అది ఏమీ లేదు. అవన్నీ యోగిని మనం తలుచుకుంటున్నాం. ఇప్పుడు యోగ విద్య గురించి మాట్లాడుకుంటూ ఉంటే కబీర్ దాస్ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నాం మనం. ఎందుకు ఇది ఎందుకని చెప్తున్నాను, నాకు అది తెలియలేదు, నేను ఈ పుస్తకం చదువుకోలేదు, నేను అది చేయలేదు, అందువల్ల నేను యోగ విద్యకి అర్హుణ్ణి కానేమో, అర్హురాల్ని కాదేమో. అమ్మా, యోగ విద్యకి అందరూ అర్హులే. ముందు అది బాగా మనస్సుకి మీరు జీర్ణం చేసుకోండి. రెండవది ఏం చెప్పాను, యోగ విద్య మనస్సుకి సంబంధించింది. ముఖ్యంగా మనస్సు కరెక్ట్గా ఒకనొక స్థితిలో ఉంటే మీరు చేసేది ప్రతిదీ యోగమే. తస్మాత్ యోగి భవార్జున, యుద్ధం చేస్తూ యుద్ధ భూమి ముందు ఇంకొక 2 నిమిషాలు యుద్ధం చేయాలి. యుద్ధ భేరీలు మ్రోగిపోయాయి, శంఖారావం జరిగిపోయింది. ఇంకా అక్కడ సాధన చేస్తూ కూర్చుంటే అట్ట ఆగు, నేను మాల తిప్పుకోవాలి, 1 సంవత్సరం పాటు 24 లక్షల గాయత్రి మంత్ర జపం చేయాలి, ఆగు, నువ్వు కాసేపు ఆగు, నువ్వు 5 మాలలు గాయత్రి మంత్రంతో ఆహుతి వేయాలి, దాని తర్వాత ఇంతబ్బా దత్తమంత్రంతో వేయాలి, దాని తర్వాత గురుమంత్రం ఏదో ఉంది ట, ఇప్పుడు ఆగు నేను పుస్తకం చూసి వేస్తాను అంటే యుద్ధం కొంపలు అంటుకుంటాయి. అంటే ఇందుకు ఇదంతా చెప్పాను, ఆ మానసిక స్థితి ఈ క్షణంలో తెచ్చేసుకోవచ్చు మీరు. ఆ మాట పూర్తి అయ్యే లోపల మీరు యోగులైపోతారు. దాన్ని నిలబెట్టుకోండి, అది ఆ నిలబెట్టుకోవటానికే టైం పడుతుంది. టైం పడుతుంది ప్రతిదీ కూడా, ఏదైనా అలవాటు చేసుకోవాలి అంటే టైం పడుతుంది. కష్టసాధ్యంగా నేర్చుకున్నదే నిలుస్తుంది. మీరు అది కూడా చూడండి, హోంవర్క్ ఇస్తాడు టీచరు, తండ్రి చేసేస్తాడు, పిల్లవాడికి సబ్జెక్టు రాదు, వాడు ట్రై చేస్తాడు రాదు, మళ్ళీ ట్రై చేస్తాడు, మళ్ళీ ట్రై చేస్తాడు, ఇది చేద్దామనుకుంటాడు, 4 సార్లు పప్పులో కాలేస్తాడు, ఆన్సర్ రాదు, ఆ తర్వాత వాడు సాల్వ్ చేసుకుంటాడు, వాడిదైపోతుంది ఆ ప్రాబ్లం. ఇంకా నేను అందుకని మీకు ఆ మౌనం అని చెప్తున్నది. ట్యూబ్లైట్ కనెక్షన్ తీసే మా మంచి అవకాశం పొందవచ్చు. అంచేత ఆ మానసిక స్థితి ఈ క్షణంలో తెచ్చుకోండి మీరు. ఎప్పుడో ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటాను, వద్దు, వచ్చారు మీరు, అద్భుతమైనటువంటి అవకాశం. మళ్ళీ మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత దీనికి కూడా ఎంట్రన్స్ టెస్ట్లు వస్తాయి, మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అప్పుడు ఇంత ఈజీగా వచ్చేయలేరు మీరు. అప్పుడు నేను ఒక్కడిని మాత్రమే ఇది చెప్పేది కాదు, నాకంటే బాగా డబ్బులు వసూలు చేసి మిమ్మల్ని వాయించి పారేసి కూర్చోపెట్టి నేర్పించే వ్యక్తులు వస్తారు. అప్పుడు నేర్చుకుంటామంటే ఓకే, నాకే అభ్యంతరాలే, కానీ ఇంత సులభంగా ఈ విద్య అప్పుడు రాదు. మీరు చాలా కష్టపడాలి, రికమెండేషన్ తెచ్చుకోవాలి. సింపుల్ థింగ్స్, కేవలము మీ మానసిక స్థితిలో మీరు తీసుకురావాల్సిన మొట్టమొదటి మార్పు ఏంటి అంటే, నేను మీకు ప్రతిసారి చెప్పేదే, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతిని మనం తల్లి అంటాం, తల్లి అనే కాదు, ప్రకృతి యొక్క శక్తిని మీరు అవగాహన చేసుకోండి. ఇందాక ఆ పిల్లర్స్ వేయాలి అంటే మనం 5-6 కావాల్సి వచ్చారు, అప్పటికీ కష్టపడ్డాం. మొత్తం పృథ్వీ బరువు ఎంత ఊహించుకోండి, అసలు నేను అంచనానే లేరు 8 లక్షల టన్నులో. దాన్ని ఏ ఆధారం లేకుండా సూర్యుడు తన చుట్టూ తను తిప్పగలుగుతున్నాడు. అలాంటి ఎన్ని గ్రహాలు మన జీవితానికి మానవ జీవితాన్ని ప్రభావితం చేసేవి 9. ఇంత గ్రహాలు ఉన్నాయి, అవి మన జీవితానికి ఉపయోగపడవు. ఇక్కడ లైట్ వెలిగితే ఇక్కడ వరకు లైట్ వస్తుంది, ఆ ఇంట్లో లైట్ వెలుగుతుంది, కానీ ఆ లైట్ మనకు ఉపయోగపడదు. అలాగే అనేక గ్రహాలు ఉన్నాయి, అవన్నీ ఏదో వాటి పర్పస్ వాటికి ఉన్నాయి, వాటి ఉద్దేశాలు వాటికి ఉన్నాయి, కానీ మానవ జీవితానికి ఈ 9 గ్రహాలను సూర్యుడు తన చుట్టూ తాను తిప్పుకుంటున్నప్పుడు సూర్యుడు యొక్క శక్తిని మీరు అంచనా వేసుకోండి. అలా ఎన్నిసార్లు తిప్పుతున్నాడు, రెస్ట్ ఎంత పుచ్చుకుంటున్నాడు, 2 సెకండ్లు రెస్ట్ పుచ్చుకున్నాడు. సూర్యుడే రెస్ట్ పుచ్చుకుంటే ఈవెన్ ఫర్ 2 సెకండ్స్ మనం చాలా హాయి, మనం ఎవరో ఉన్నాం, పృథ్వే ఉండదు, గ్రహాలే ఉండవు, ఈ క్లాసులు ఈ గందరగోళాలు ఉండవు. అంటే ఆ శక్తిని మీరు అంచనా వేయండి. ఆ శక్తిలో ఒక భాగం మనం. మీరు ఏం చేస్తే ఆ శక్తికి విరుద్ధంగా చేయగలరో మీరు ఊహించుకోండి. ఏం చేయగలరు మీరు ఆ శక్తికి విరుద్ధంగా? సూర్యుడు యొక్క అంత అలౌకికమైనటువంటి అద్భుతమైనటువంటి, మీరు ఊహించలేనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ విశాల సౌర కుటుంబాన్ని నింపుతుంది. నేను సౌర కుటుంబం గురించే మాట్లాడుతున్నా, ఇది కాక అసలు ఇంకా విశాలమైనటువంటి విశ్వశక్తి ఉంది. భగవంతుడు తెలియాలి ఆ గెలాక్సీస్ అవి, ఆ శక్తి ఏం నడిపిస్తుందో, ఆ సూర్యుడు దానిలోని భాగమే. కానీ ఎంత నియమబద్ధంగా జీవిస్తాడు సూర్యుడు, అంత శక్తివంతుడు. మీరు టన్ చనగా చెప్పొచ్చు ఎప్పుడు ఏ క్షణంలో పృథ్వీ నుంచి ఎంత దూరంలో ఉంటాడు, ఇరవై సంవత్సరంలో ఎక్కడుంటాడో, సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుందో, సూర్యుడికి పృథ్వీకి మధ్య చంద్రుడు ఎప్పుడు అడ్డు వస్తాడో. కానీ మనం ఏం చేస్తామో మనకే తెలియదు. రేపు రేపు వరకు ఎందుకు, రేపు మీకు ఇప్పుడు మూడ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, మీకు యోగం లేదు ఏం లేదు పడిపోదాం, మనకే తెలియదు ఈ నెక్స్ట్ మూమెంట్లో ఏం చేస్తాం. కానీ ఇదంతా నేను ఎందుకు చెప్పుకొస్తున్నానో అర్థం చేసుకోండి. ఆ విశాలమైన సౌర కుటుంబంలో నియామకమైనటువంటి శక్తి ముందు మన శక్తి ఎంత? ఇంకా ఎందుకు నేనేదో మార్చగలనని అనుకోవటం, నేనేదో వీళ్ళ భవిష్యత్తు మార్చేయగలను, నా భవిష్యత్తును మార్చేసుకోగలను అని ఎందుకు అహంకారాలు? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. కొంచెం ఆ భావన పరిపక్వత స్థితికి తెచ్చుకోండి. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అని నోరు మూసుకు కూర్చోం, ఆకలిస్తుంది, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, తినకండి అనం కదా, తింటాం. ప్రకృతి మీకు చెప్తుంది ఏం చేయాలో, ఆకలిస్తుంది అంటే అర్థం ఏంటి, ఏదో తిన్నాయినా, దాహం వేస్తుంది తాగునాయినా, చెప్తుంది ఏం చేయాలో. యోగి ప్రకృతి ద్వారా మొదట ఏం నేర్చుకున్నాడు, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. రెండో స్టెప్ ఏం నేర్చుకోవాలి మీరు, ప్రకృతి నాకు ఏం చెప్తోంది. అది ఎప్పుడు మీరు నేర్చుకోగలరు అంటే, మీరు నిరంతరము మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలిస్తే. దాన్ని అవేర్నెస్ అంటాం, జాగరూకత. యోగ స్థితి అంటే ఏంటంటే మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది, మీరు మీ గురించి కానీ మీ ఆలోచనలు ఉండకపోతే. ఇవాళ పొద్దున్నే కబుర్లు చెప్తున్నాను, ఇంత అవేర్నెస్ గురించి కదా, పడ కుర్చీలో కూర్చుని ఉన్నాను, లేచాను, ఒకళ్ళ కాలు నలిగిపోయింది. ఏంటి అవేర్నెస్ మీకు చెప్పడానికి, నేనే చేయలే అంటే ఏంటన్నమాట, ఆ క్షణంలో ఏం తప్పు చేశాను, నా మనస్సు దేని గురించో ఆలోచిస్తుంది, చుట్టుపక్కల ఎవరో కాలు పెట్టారు అక్కడ అని చూసుకోవచ్చు కదా, మరి స్కూటర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేను చూసుకోలేదు అంటే ఒప్పుకుంటున్నా, ఏదో ఆలోచిస్తున్నాను, దీ కొట్టేశాను రా, చచ్చిపోయావా, ఎట్ట కుదురుతుంది అది, కుదరదు. రెండు ఒకటే, యోగి దృష్టిలో స్కూటర్ని ఢీ కొట్టేసి పరాచికంగా ఉండి నువ్వు యాక్సిడెంట్ చేసి వాడిని చంపేసిన, నీ అవేర్నెస్ లేకపోవటం వల్ల నువ్వు చేసిన పని వల్ల ఇతరులు బాధపడినా తప్పేది. ఆ మానసిక స్థితి అవేర్నెస్. ప్రకృతి ఏం చెప్తోంది మీకు, ఏం చేయమని చెప్తోంది. చాలాసార్లు నేనేదో కావాలని అడుగుతాను మిమ్మల్ని, మీరు చేయలేరు వద్దంటా. నేను చాలా మందికి అపోహ ఏంటంటే, మాస్టర్ కోపం వచ్చింది నాకు రాదు, ప్రకృతి వద్దనుకుంది, నేను చాలాసార్లు పైన వేద్దాం అనుకున్నా మీ ముందే, ప్రతిసారి ఆపాను. కారణం ఏంటి, ముందు నేను ఒక సంఖ్య అనుకున్నా ఇంత అమౌంట్లో అయిపోతుందేమో అనుకుని, అది కూడా వాళ్ళని అడిగే అనుకున్నా. వాళ్ళకి చెప్పాక తర్వాత దాని గురించి ఎస్టిమేషన్ వాళ్లే వేస్తే దాన్ని మూడు రెట్లు చెప్పారు. ఇచ్చట ప్రకృతి ఏం చెప్తోంది, ఇప్పుడు వెయ్యాలా అక్కడ వెయ్యొద్దా, నేర్చుకోవాలి మీరు ఇది. ఇది నేర్చుకోవాలి అంటే ప్రకృతి ఏం చెప్తుందో మీరు వింటే తప్ప, నేను షెడ్ వేయాలి అనుకున్నాను వేయాల్సిందే, ప్రకృతి ఏం చెప్పిందో మీకు అర్థం కాదు. ఇది అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్తగా చాలా అవగాహనతో ప్రకృతి ఏం చెప్తోంది అనేది మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే, మీరేమీ ఆలోచించకుండా ఉంటే. మీరు ముందే ఉన్న నిర్ణయానికి వచ్చేసారనుకోండి, వాడు ఏం చెప్తున్నాడో తెలియదు. ఇవాళ పొద్దున్నే నేనేదో ఒకటి తిందాం అనుకున్నా, అది రాలే నేను తిందాం అనుకున్నది, వద్దన్నా అలుగుతారుగా. చాలా మంది ఇళ్లలో మీరు చూశారు కదా, ఆ అలక కాదు ఇక్కడ, ఇక్కడ ఏంటది, అది వద్దు, చూద్దాం ప్రకృతి ఏం చెప్తుందో. రాంగ్ స్టెప్ అవ్వచ్చు, నా నిర్ణయం తప్పు కావచ్చు, నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు డాక్టర్ అదే తినమని చెప్పుకున్నప్పుడు నేను దాని విరుద్ధంగా తినుకోవడం తింటాను అనేది నా జిహ్వ చాపల్యం కావచ్చు, నా నిర్ణయం తప్పు కావచ్చు. మరి ఎలా తెలుస్తుంది మాస్టర్, పక్కనే నాలుగు సార్లు మీరు పడితే ఐదోసారి సైక్లింగ్ వస్తుంది. ప్రకృతిని వింటాం మీరు అలవాటు చేసుకుంటే మొదటి రెండు మూడు సార్లు మీ జిహ్వ చాపల్యం, అంటే నా ఉదాహరణ చెప్తున్నా, అది మీకు వర్తించుకోండి. మీ అహంకారాలు దేనివల్ల మీరు తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు, కానీ మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా అదిగో ఇది నా అహంకారం అడ్డుకొలుతుంది, మీకే అలవాటు అయిపోతుంది, తెలిసిపోతుంది అది. ఇంచేత రెండోది ఏం నేర్చుకోవాలి మీరు, ప్రకృతి మీకు ఏం చెప్తుంది. ప్రకృతి మీకు ఏం చెప్తుందో తెలియాలి అంటే మీరు మౌనంగా ఉండాలి. అంటే మౌనంగా ఉండటం అంటే ఏంటో అర్థం చేసుకోండి, మాట్లాడకుండా ఉండటం కాదు. మరి ఏం చేయాలి, ఉదాహరణ ఇచ్చాను, మంచినీళ్ళు ఎప్పుడు తాగాలి? దాహం వేస్తే తాగాలి. ఆహారం ఎప్పుడు తీసుకోవాలి? ఆకలిస్తే. ఎవరు చెప్తారు మీకు ఆకలి వేసిందని? ఎవడు చెప్తాడా? ఇప్పుడు చెప్తుంది. మరి మీకు ప్రకృతి నిత్య జీవితంలో ఏం చేయమని చెప్తోంది? తల్లిగా, తండ్రిగా, బిజినెస్ మ్యాన్గా, ప్రతిదిన లెక్చరర్గా, ఈ బాధ్యతలన్నీ మన పూర్వజన్మ కర్మల బట్టి ఓ దేశకాల పరిస్థితుల్లో కొన్ని చోట్ల మనం జీవించి తీరాలి, మనకిష్టం ఉన్నా లేకపోయినా. ప్రకృతి చెప్పింది అది. దాన్ని 100% మీరు చేయగలిగారా లేదా? 100కి 100% ఎస్ఎస్లో వాళ్ళు చెప్పే ఫార్ములా, అద్భుతమైన ఫార్ములా. ఎవరు చెప్పారు అన్నది మనకి ఇంపార్టెంట్ కాదు, అది మనకు ఉపయోగపడితే తీసేసుకోండి. అంటే మీరు ఉద్యోగం చేస్తున్నారు, నిజంగా 100కి 100 మీరు చేయగలిగింది చేశారా? పని మనిషి రాలేదు, అంటతో కూడా మానేస్తావా? ఇంట్లో మనమే తోకుంటున్నావా? మరి కాలేజీలో అటెండర్ రాలేదు, ప్రాక్టికల్స్ ఎందుకు ఆపేస్తాం? మేం చేసే తప్పు చెప్తున్నా. మరొకటి, కడగాలా వద్దా? నేను కామన్ సెన్స్ ఉపయోగించండి. ఇప్పుడు నేను కడగటం మొదలెట్టాను అనుకోండి, మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు? మీరు కడుక్కోగలుగుతున్నారు కదా, అసలు అటెండరే వద్దంటాడు. అంచేత మళ్ళీ కామన్ సెన్స్ ఉపయోగించండి. మాస్టర్ అన్నారు కదా, అంచేత నేనే కడిగేస్తాను. ఆఫీసులో మీరు ఉద్యోగం చేసే చోట్ల కేవలము మీరు ఎంత చేయాలో అంతే చేయండి, దాటకండి. అది దాటితే మీరు బాధపడతారు, అనవసరం కదా. ఇంటిలో మాత్రము, యోగ సాధనలో మాత్రము, బంధుత్వాలలో మాత్రము, ఎదుటివాడు పూర్తిగా మీకోసం చేశారా లేదా అనవసరం, మీరు పూర్తిగా చేయండి. శ్రీకృష్ణుడికి సంధి ప్రయత్నానికి వెళ్తే ఆ సంధి ఫలించదు అని తెలీదా? ఎందుకంటే ప్రయత్నంలోపు ఏమైనా చేశాడా? 5 ఊళ్ళు ఇవయ్యా చాలు, గతకంటే ఏం తగ్గుతాం ఎవరైనా? 5 ఊళ్ళు అంటే పూర్వకాలంలో ఇలాంటి బాంబే లాంటి ఊళ్ళు ఏమి ఉండేవి కాదు. 5 ఊళ్ళు అంటే 5 గ్రామాలు, 200 గడపలు 300 గడపలు ఉండేవి. అంతకంటే హీనస్థితి ఏముంటుంది? దానికి ఒప్పు ఉన్నాడు కదా, అడిగాడు కదా. ఇంకా నేను చెప్పింది అర్థమైంది కదా, తండ్రిగా, తల్లిగా, భర్తగా, భార్యగా, చెల్లెలుగా, అన్నగా, తమ్ముడు, రకరకాల బంధుత్వాలు, మావయ్యలుగా, స్నేహితులుగా, వీటికి మీరు చేయగలిగినంత జాగ్రత్తగా చేయగలిగినంత అన్నది అండర్లైన్ చేయండి. ఎందుకు అండర్లైన్ చేయమంటున్నాను? మనం ఇల్లు కట్టుకోవాలి, మీరు ఎంత డబ్బు పెట్టగలరో అంత పెడతారా మ్యాక్సిమము, లేకపోతే ఎంత తక్కువ పెట్టగలరో అంత తక్కువ పెడతారా? ఇల్లు కట్టుకోవాలి మీరు ఎంత పెడతారు? మీ సామర్థ్యానికి మించినా పర్వాలేదులే నేను తట్టుకోగలను అంటే మీరు తీసుకొచ్చేస్తారు అప్పు, తర్వాత తీర్చుకుంటారు. అంటే ఏంటి పెట్టగలిగినంత అంటే అర్థం? మీరు ఎంతవరకు లాగగలరు? ఎల్ఐసిలోనా, ఏంటది, జీపీఎఫ్లోనా, ఆ లోనా, ఈ లోనా, ఎన్ని లోన్స్ మీరు పీకగలరో అన్ని పీకుతారు, పీకి కడతారు. ఆధ్యాత్మిక జగత్తులో మీరు చేయగలిగినంత అంటే అర్థం ఏంటి? ఒకసారి గాయత్రి చేస్తే చాలా మాస్టర్. చూడండి మన ఆలోచన విధానం ఎక్కడ తప్పిందో. చేయగలిగినంత అంటే మ్యాక్సిమం ఆల్అవుట్. కానీ నేను 500,000 or 600,000 అప్పు తీసుకొస్తే ఈ జీవితకాలంలో తీర్చగలను, అప్పు చేయమన్నాడు కదా, నా 5 కోట్లు చేస్తానా? కానీ చేస్తా ఖచ్చితంగా. ఇల్లు కట్టాలి అంటే నేను నా తాహతుకు మించి ఆ క్షణంలో నా ఆర్జనికి మించిన దానికంటే ఎక్కువ పెట్టినప్పుడు. యోగ సాధనలో మీరేం పెట్టుబడి పెడుతున్నారు, ఏం కష్టపడుతున్నారు ప్రశ్నించుకోండి మీరు. లేకపోతే ఆశామాషిగా చేస్తున్నారా? ఆశామాషిగా చేయటం వల్లే ఫలితాలు లేవు. మీరు చేయగలిగినంతా చేయండి. ఏం చేయమన్నాను? చేయగలిగినంత గాయత్రి జపం చేయమంటున్నానా? కాదు. బాధ్యతలు నిర్వర్తించండి ముందు, బాధ్యతలు ముందు నిర్వర్తించండి. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేని వాడు ఆధ్యాత్మిక జగత్తు యొక్క మొదటి మెట్టుకు కాదు, ఆ దరిదాపులకి రాలేడు. మీరు చూసుకోండి యోగుల చరిత్ర అంతా కూడా, ప్రతివాడి చరిత్ర మీరు చూసుకోండి. ఎవడు బాధ్యతని, మరి బుద్ధుడు భార్యని పిల్లల్ని వదిలేశాడు కదా, ఇమీడియట్గా ప్రశ్న వస్తుంది. మీరేమో కబుర్లు చెప్పారు, మరి బుద్ధుడు? మీరు ఆలోచించుకోండి ఎలాంటి స్థితిలో వదిలేడో. భార్యకి పిల్లవాడికి తిండికి లోపంలే, దేనికి లోపంలే, అనామకులుగా గాలికే వదిలేలే. ఫారిన్ లో మీకు 5 ఏళ్ళ అపాయింట్మెంట్ వచ్చింది. భార్యని పిల్లల్ని తీసుకురావడానికి అడుపుకోరు కదా, మీకే అపాయింట్మెంట్ వచ్చింది. ఏం చేస్తారు మీరు? భార్యని పిల్లల్ని వదిలేసి అడుగుతారు ఫారిన్ కి. ఎందుకు? బాధ్యత ఉన్నట్టా లేనట్ట? అప్పుడు అదే చేశాడు, ఉద్దేశం వెళ్ళిపోయినా మళ్ళా తిరిగి వచ్చాడు వాళ్ళ దగ్గరికి. మొట్టమొదట నేను సంపాదించినటువంటి జ్ఞానానికి హక్కుదారు నువ్వే అమ్మా యశోదరా. మీరు అది మళ్ళా మర్చి అది చూడం మళ్ళా మనం ఇది మళ్ళా ప్రశ్నిస్తాను తప్ప తను బాధ్యత వదల్లే. మళ్ళా తండ్రికి చెప్పాడు, అన్నకి చెప్పాడు, ముందు ఆ జ్ఞానం మీకు ఇస్తున్నా నేను, మీరు వద్దు అంటే అప్పుడు బయట వాళ్ళకి కదా బాధ్యత. అది జాగ్రత్త, అద్భుత చాలా జాగ్రత్తగా మీరు తీసుకోవాలి. బాధ్యత ఏంటి, మోహం ఏంటి? నా కుర్రాన్ని వదిలేను ఉండలేను మాస్టర్ అని చేత నేను పంపించలేదు. హాస్టల్ ఫుడ్ పడదు మాస్టర్, రేపు ఉద్యోగం వస్తుంది బయట ఉండాలి వాడు, ఉద్యోగం అనిపిస్తారా? మరి ఏంటి నాన్ సెన్స్, హాస్టల్ ఫుడ్ తినలేడు. మళ్ళీ మనం మన పిల్లలకి ఏది నేర్పకూడదు అని నేర్పుతున్నాం మనం. బాధ్యత అర్థం చేసుకోండి, ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు పూర్తిగా నేర్పండి. మీ ఆర్జనతో ఇంజనీరింగ్ చదివించలేరు మీకు తెలుసు పూర్తిగా. అలాంటప్పుడు లేనిపోయిన ఆశలు కల్పించకండి. వాడు స్కాలర్షిప్ తెచ్చుకుని నేను చదువుతాను చదువుకో అడుగుతాను ప్రోత్సహిస్తాం, కానీ వాడికి మనసులో ఎప్పుడు కూడా మా నాన్న ఉన్నాళ్లే అప్పో సపో చేసి ఫీజు కడతాళ్లే అన్న భావన కలగజేస్తే వాడు చదువుకోడు. మీరు చూస్తున్నాను, నేను చూశాగా 18 ఏళ్ల బట్టి చూస్తున్నాను ఈ ఎంట్రన్స్ ఫార్స్. మీకు చాలా అప్పుడు ఫలానా చోట్ల చదివితే వాడు డాక్టర్ అయిపోతాడు ఏం కాదు. ఆ స్టూడెంట్ యొక్క ఇంటర్మీడియట్ మార్కులు చూడండి, 90 దాటి ఉంటాయి వాళ్ళకి, ర్యాంక్ వచ్చిన వాళ్ళకి. అంటే వాళ్ళు అక్కడ విజ్డమ్ స్కూల్లో జారకపోయినా వాడికి సీట్ వచ్చేది. మెరుగుదిద్దారు కాస్త, అది వేరే విషయం. మెరుగుదిద్దొచ్చు, దానికి వజ్రం భూమిలో ఉంది, ఆ మెరుపు లేదు, కానీ సానబెట్టొచ్చు. కానీ బొగ్గును తీసుకొచ్చి సానబెడతాం, కెమిస్ట్రీ చెప్తోంది బొగ్గు అయినా వజ్రం అయినా ఒకటే. అంటే బొగ్గు చచ్చిన వజ్రం కాదు, మీరు ఎంతైనా సానబెట్టుకోండి. ఈ అవగాహన తెచ్చుకోండి మీ జీవితాలలో, మీ పిల్లల మీద కానీ, మీ భార్య మీద కానీ, మీ భర్త మీద కానీ, మీ తమ్ముళ్ళ మీద కానీ, ఎంతవరకు వాళ్ళకి సత్తా ఉంది, మీ సత్తా ఎంత, 100% ఆల్అవుట్ అవుతున్నారా లేదా? అలసిపోయి సొలసిపోయి ఇంకా నేను చేయలేను అన్నప్పుడే ఆల్అవుట్, అది అంతకంటే తక్కువ ఆల్అవుట్ కాదు. అది కూడా గుర్తుంచుకోండి. నేను చాలా కష్టపడ్డాను మాస్టర్, సాయంత్రం సినిమాకి వెళ్ళాను అలసిపోయాను కదా. నీకు సినిమాకి వెళ్ళే ఓపిక ఉందంటే అర్థం ఏంటి? నువ్వు కష్టపడలే. చూసుకోండి ఆ మానసిక స్థితి, యోగ స్థితి. నేను అలసిపోయాను కనుక రెస్ట్ కావాలి, పడిపోతే రెస్ట్. యోగ సాధకుడు యొక్క సాధనా విధానం, జీవించే విధానం ఎలా ఉండాలి అంటే మీరు పడిపోవాలి మీ బాధ్యత చేస్తూ. అలానే 104 టెంపరేచర్ ఉంది మాస్టర్ పడిపోవాలని చెప్పారంటే మనసం దిగ్గానే పడతావు. మళ్ళీ ఆ పిచ్చి పని చేయకండి, మీ శారీరక స్థితి చూసుకుని చెప్పాను కదమ్మా, అక్కడ కామన్ సెన్స్ కావాలి. అది చెప్పేది కాదు, అది మీరు నిర్ణయించుకోవాలి. అంచేత రెండో పాయింట్ చెప్పాను, మొదటి పాయింటే నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతికి ఎగెనిస్ట్గా మీరు వెళ్ళలేరు. ఎంత అద్భుతమైనటువంటి శక్తి ఉందో చూసుకోండి, దానికి ఎగెనిస్ట్గా నువ్వు ఏం చేయగలవు? కాలోస్మి లోకక్షయ ప్రవృద్ధు, నేను కాలుణ్ణి, ఈ లోకాన్ని నాశనం చేయడానికి వచ్చాను నేను. నువ్వు ఉన్నా లేకపోయినా ఈ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, జయధ్రుడు మీరు అందరూ చేస్తారు. మహాభారత యుద్ధంలోనైనా అందరూ చచ్చేది, పుట్టిన ప్రతివాడు చేస్తాడు అది చెప్పింది. అక్కడ చచ్చేమవుతాడు, మళ్ళా పుడతాడు, పుట్టేమవుతుంది, మళ్ళా ఈ బంధుత్వాలే, నా భార్య నా పిల్లవాడు ఇది, మళ్ళా చచ్చారు, మళ్ళా అదే, మళ్ళా చచ్చావు, మళ్ళా అదే. ఇది మీకు నిజంగా అర్థమవుతే బాధ్యత వరకు మీరు చూసుకుంటారు తప్ప వెంపర్లాట జోలికి వెళ్ళరు. తేడా అర్థం కదా? వైరాగ్యం చెప్పటంలే నేను, బంధుత్వాలను వదిలేయమని చెప్పటంలే, బంధుత్వాలని 100% ఉపయోగించుకోండి అని చెప్తున్నా నేను. పూర్తిగా ఉపయోగించుకోండి దాన్ని. మనం ఏం ఉపయోగించుకుంటున్నాం? నాకు తెలుసున్నటువంటి చాలా మంది వ్యక్తులు, మాస్టారు మేము చాలా ఆత్రుతతో ఎదురు చూస్తున్నాం, మీరు ఒక ఆశ్రమం పెట్టాలి అనేవాళ్ళు. నేను ఎంత ఆనందించేసాను, అబ్బా ఎంతమంది ఆత్రుత ఎందుకుతా, వృద్ధాశ్రమం పెట్టాలట, నేను పెట్టి ఏం చేయాలట, వాళ్ళ తల్లిదండ్రులను నేను పోషించాలి. యోగంలో వాళ్ళకున్న ఇంట్రెస్ట్, బాధ్యత రాహిత్యం, విపరీతమైనటువంటి బాధ్యత రాహిత్యం 2 వైపుల నుంచి జరుగుతుంది. తల్లిదండ్రులు వైపు నుంచి జరుగుతుంది, పిల్లల వైపు నుంచి జరుగుతుంది. నేను వీళ్ళే తప్పు వాళ్లే తప్పు అంటేనే తప్పు రెండు వైపులా ఉంది. ఈ ఊరికి ఆ ఊరి అంత దూరం అంతే. కానీ యోగ విద్యలో ఉన్నటువంటి వాడు వాళ్ళు మనతో సమానంగా ప్రవర్తించాడా లేదా అని మాత్రం అనుకోడు. నా బాధ్యత ఏంటో అది చేస్తా, మీరు చేయలేదు అని వెక్కిరించను. నేను మిమ్మల్ని జడ్జి చేసేవాడిని కాదు, నా చేత సేవ చేయించుకునే అదృష్టంతో పుట్టారేమో మీరు. తండ్రి తండ్రి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, నా డబ్బు పడి పెట్టేస్తున్నాను కదా, నువ్వు ఎంత పెట్టినా నువ్వు చదవటం లేదు వద్దు, మీ డబ్బు తినే అదృష్టంతో పుట్టాడు వాడు. మీరు హాయిగా ఇచ్చేసారనుకోండి గొడవ వదిలిపోతుంది, చూసి చూసి ఇచ్చారనుకోండి లింక లాగుతుంది, వదిలించేసుకోవడం బెటర్ కదా. యోగ విద్య అది పూర్తిగా సేవ చేయండి, రాత్రి పగలు సేవ చేయండి. వాడు మీకు తిరిగి ఏమిచ్చారు వద్దు, అసలు దాని గురించి ఆలోచించకండి. తిరిగి ఇచ్చేది వాళ్ళు కాదు, ప్రకృతి ఇచ్చేది. నాటు కోసుకో అనేది వాళ్ళేవరు, నువ్వు ఏది నాటుకున్నావో అదే ఖచ్చితంగా నీకు తిరిగి వస్తుంది అన్నది ప్రకృతి నియమం. వీళ్ళ ద్వారా రాకపోవచ్చు, ఇంకోళ్ళ ద్వారా వస్తుంది. ఈ జీవితాలలో ఈ ప్రిన్సిపుల్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే నిజమైన యోగ స్థితికి మెట్లు పడ్డట్టే. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. బాధ్యతను 100% చేయండి, ప్రకృతి మీకు ఏం చెప్తుందో అర్థం చేసుకోండి. దాని తర్వాత పూర్తిగా మీరు చేయవలసినటువంటి పనులన్నీ చేస్తూ మానసిక స్థితిని ఎలా ఉంచుకుంటారో మౌనంగా ఉంచుకుంటారు. మీరేమి నిర్ణయించుకోరు, నిర్ణయించుకోరు. మేము నిర్ణయించుకున్నా నిర్ణయించుకోకపోయినా జరిగేదే జరుగుతుంది తప్ప మీ నిర్ణయాన్ని ఉండలేము. నిర్ణయం చేసుకుంటాం మనం. నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఏది మంచిదో మీ బుద్ధికి తెలిసినంత ఆలోచించుకుని చేయండి. అది రైతా తప్ప, డోంట్ వరీ. శ్రీకృష్ణుడు గారు చెప్తాడు, రైటా తప్ప ఆలోచించదు, ఆ క్షణంలో ఏది కరెక్టో అది చేయి. తాత మీద బాణాలు వేయటం ఆవిడ రైట్ అంటాడు, శిఖండిని అడ్డు పెట్టుకుంది. అందులో ఇది బాగుంది మాస్టర్, అందుకేగా వృద్ధాశ్రమం అన్నాం మేము. తేడా ఉంది రెండిటికి. పాశుపతాస్త్రాన్ని సాధించినటువంటి వ్యక్తి, హిందువులతో పాటు అర్ధసింహాసనం సాధించినటువంటి వ్యక్తి, ఊరోశి లాంటిది దగ్గరికి వస్తే తల్లి అనగలిగేటటువంటి వ్యక్తి, నిర్ణయాలు ఇవి. మనం ఆ స్థాయికి ఎదుగుదాం, మనం కూడా ఆ తపస్సులు చేద్దాం. చేశాక మనం ఆ నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇప్పుడే నేను మా అమ్మ నాన్నను కొట్టేస్తాను, బాణాలు వేసి మళ్ళా గొడవ ఎందుకు అంటే తప్పది. ఈ ఫండమెంటల్ ఆధారభూతమైనటువంటి నియమాలు మళ్ళీ మళ్ళీ మీరు నెమరేసుకోండి. మౌనంలో కూర్చోమని నేను చెప్పాను కదా, ఆ మౌనంలో కూర్చోమన్నప్పుడు మీకు డౌట్స్ ఉంటాయి కదా, మీ మౌనాన్ని అడగండి, ఇలా చేద్దామా అలా చేద్దామని. ఖచ్చితంగా మీకు జవాబు వస్తుంది. గాంధీ దాన్ని అంతర్వాణి అనేవాడు. వస్తుంది అదే, ప్రతి మనిషికి అంతర్వాణి ఉంది. దాన్ని ఇంగ్లీష్లో ఇంట్యూషన్ అంటాం, లోపల నుంచి వచ్చేటటువంటి ట్యూషన్. మీరు ప్రశ్నించి చూడండి, నేను మీకు ఇక్కడ నేర్పుతున్నది ఆ యోగ విద్య యొక్క ఫండమెంటల్స్, మూలభూతమైనటువంటి సిద్ధాంతాలు. ఇవాళ చెప్పిన సిద్ధాంతాలు మీకు చాలా కరెక్ట్గా గుర్తుంచుకోండి, దాన్ని ఆచరణలో పెట్టుకోండి. మొట్టమొదటి నేను చెప్పింది నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. రెండవది నేనేం చెప్పాను, ప్రకృతి మీకు ఏం చెప్తుందో గుర్తించండి, ఏం చేయమంటుందో గుర్తించండి. మూడవది ఏం చెప్పాను, బాధ్యతను ఎంత చేయగలిగితే అంత అని హౌస్లోని ఉదాహరణ ఇచ్చి చెప్పాను నేను. మీ బాధ్యత అలా చేయాలి, అంతే తప్ప రూపాయి పావులా ఇచ్చి గోదానం అంటే మరి ఎట్ట. రూపాయి పావులా గోదానం, రూపాయి పావులా విలువే, నాటు కోసుకో. వైతరణిలో మీరు చచ్చిపోయాక ఆ రూపాయి పావుల ఆవు యొక్క తోక పట్టుకునే దాటాలి. మీరు చూసుకోండి, మీరు దాటగలరు దాటలేరు, ఆ తోక దాటించాలి మిమ్మల్ని. అది రూపాయి పావులకి రాదు అది, అంతే కదా. ఇది ఆలోచించుకుని ఇదంతా చేస్తూ కూడా నిరంతరము మౌనంలో ఉంటూ ఆ లోపల ఉన్నటువంటి ఆ గురువుని ఏం చేయాలి నేను నిరంతరం ప్రశ్నించండి. ప్రతిసారి అనుమానమేగా అర్జునుడికి. కృష్ణుడు ఏదో చెప్పేసారు, మళ్ళీ ఇంకోటి మీకు అనుమానాలు వస్తాయి. ఎందుకు రావు, అర్జునుడికి అనుమానాలు వచ్చినప్పుడు అనుమానం రావటం తప్పు కాదు, అనుమానం వచ్చిందని పనిచేయటం మానేయటం తప్పు. రైతు తప్పు చేసేయండి, తప్పోతే మీకే తెలుస్తుంది, రెండోసారి తప్పు చేయరు. మీరు చేయం ఏది అంటే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. మొదటి అడుగు వేసేయండి, ఈ నియమాలు గుర్తుంచుకుని. మీరు ఆ యోగ విద్య యొక్క ఈ నియమాలు లేకుండా మీరు ఎంత గాయత్రి మంత్రాలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా అక్కడే ఉంటారు. మీరు అడుగు ఎక్కడ వేస్తున్నారు? దీన్ని మనసులో గుర్తుంచుకొని కళ్ళు మూసుకోండి. మౌనంలోకి వెళ్ళిపోయి నిశ్చింతగా హాయిగా ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చోండి. మళ్ళీ ప్రోగ్రామ్స్ టైమింగ్స్ పనులు బాధ్యతలు ఉన్నాయి కదా, అంచేత కూర్చుందాం. బాధ్యత ఉంటే కూర్చోవటం ముఖ్యం కాదు, కానీ తర్వాత గంటలు గంటలు రాత్రిళ్ళు నిద్రపోకుండా కూర్చునే అలవాటుకి మీరు రెడీ అవ్వాలి. ఇప్పుడు కాదు, నేను చెప్తా టైం ఇంకా 5-6 నెలల తర్వాత వస్తుంది. దానికి మీరందరూ కూడా అతి త్వరలో అందుకుంటారని ఆశిస్తూ స్వస్తి.